తత్వబోధ 48వ శ్లోకం. ఏవంచ
ఏవంచ
వేదాంత వాక్యైః
వేదాంత వాక్యైః
సద్గురుపదేశేన చ
సద్గురుపేణ చ సద్గురుపదేశేన చ
సర్వేష్వపి
సర్వేష్వపి
భూతేషు
భూతేషు
ఏషాం
ఏషాం
బ్రహ్మబుద్ధిరుత్పన్నాః
బ్రహ్మబుద్ధిరుత్పన్నాః
ఏ జీవన్ముక్తాః
తే జీవన్ముక్తాః
ఇత్యర్థః
ఇత్యర్థః.
ఏ దృష్టి కలిగినటువంటి వారు జీవన్ముక్తులు అని పిలువబడతారు. అంటే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి ఏ దృష్టి ఉంటుంది అంటే, ఎవరైతే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యాల యొక్క అసలైనటువంటి అర్థాన్ని అంటే లక్ష్యార్థాన్ని అంటే మహాత్ములు ఉద్దేశించినటువంటి అర్థాన్ని సద్గురువు యొక్క బోధ ద్వారా గ్రహించి అనుభవపూర్వకంగా నిశ్చయ జ్ఞానం కలిగి సమస్త జీవుళ్లలోనూ బ్రహ్మ భావన కలిగి ఉంటారో, అంటే తాను అలాగే అందరూ కూడా అన్ని జీవుళ్ళు కూడా ఆ పరమాత్మే అని అందరినీ అన్నింటినీ పరమాత్మగా చూడగలుగుతారో వారే జీవన్ముక్తులు. అంటే జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే ముక్తులైనటువంటి వారు. కాబట్టి వాళ్ళు జీవన్ముక్తులు అంటే మోక్షాన్ని పొందినటువంటి వారు అని ఈ తత్వబోధలో జగద్గురు శంకరాచార్యుల వారు స్పష్టం చేయటం జరిగింది. ఎంతకు జీవన్ముక్తుడు ఎవరు, అతడి యొక్క అనుభవ జ్ఞానం ఎలా ఉంటుంది, అంటే అతడు ఏ రకమైనటువంటి అనుభూతిలో ఏ రకమైనటువంటి భావనలో అతడు ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ 49 శ్లోకంలో చెప్తున్నారు. 49 చూడండి.
నను జీవన్ముక్తః కః యథా దేహోహం
పురుషోహం
పురుషోహం
బ్రాహ్మణోహం
బ్రాహ్మణోహం
శూద్రోహం అస్మీతి
అస్మీతి
దృఢనిశ్చయః
దృఢనిశ్చయః తథానాహం
బ్రాహ్మణః
బ్రాహ్మణః
న శూద్రః
న శూద్రః
న పురుషః
న పురుషః
కింతు అసంగః
కింతు అసంగః
సచ్చిదానందరూపః
సచ్చిదానందరూపః
ప్రకాశరూపః
ప్రకాశరూపః
సర్వాంతర్యామి
సర్వాంతర్యామి
చిదాకాశరూపః
చిదాకాశరూపః
అస్మీతి
అస్మీతి
దృఢనిశ్చయరూపః
దృఢనిశ్చయరూపః
అపరోక్ష
అపరోక్ష
జ్ఞానవాన్
జ్ఞానవాన్
జీవన్ముక్తః
జీవన్ముక్తః. నను జీవన్ముక్తః కః
యథా దేహోహం
యథా దేహోహం
పురుషోహం
పురుషోహం
బ్రాహ్మణోహం
బ్రాహ్మణోహం
శూద్రోహమన్
శూద్రోహమన్
శూద్రోహమస్మీతి
శూద్రోహమస్మీతి
నిశ్చయః
దృఢనిశ్చయః
తథానాహం
తథానాహం
బ్రాహ్మణః
బ్రాహ్మణః
శూద్రః
న శూద్రః
పురుషః
న పురుషః కింతు
అసంగః
అసంగః
సచ్చిదానందరూపః
సచ్చిదానందరూపః
ప్రకాశరూపః
ప్రకాశరూపః
సర్వాంతర్యామి
సర్వాంతర్యామి चिदाकाश रूपः
अस्मीति
अस्मीति
दृढनिश्चय रूपः
दृढनिश्चय रूपः
अपरोक्ष
अपरोक्ष
ज्ञानवान्
ज्ञानवान्
जीवन्मुक्तः
జీవన్ముక్తః నమస్కారం గురువుగారు.
నను ఇంతకి, నను అంటే ఇక్కడ ఇంతకి, నను అంటే నన్నది కాదు, నను అంటే ఇంతకి జీవన్ముక్తః కః, జీవన్ముక్తుడు ఎవరు? ఇందాక ఒక అర్థంతో జీవన్ముక్తుడు అంటే ఎవరని అడిగారు, ఇప్పుడు ఇంకొక అర్థంతో అంటే జీవన్ముక్తుడు ఏ రకమైనటువంటి భావనతో ఉంటాడు, అతడి ఆలోచన ఎట్లా ఉంటుంది, అతడు పైకి ఎలా ఉంటాడో ఇంతకు ముందు అడిగారు. ఎలా ఉంటాడు? అందరినీ బ్రహ్మముగా చూడాలి, అందరినీ పరమాత్మగా చూడాలి, అలా చూసేటువంటి వాడే జీవన్ముక్తుడు. సరే బయటకైతే అట్లా, మరి లోపల ఎట్లా ఉంటుంది, అతని యొక్క లోపల ఆలోచన విధానం ఎలా ఉంటుంది జీవన్ముక్తుడైనటువంటి వాడు? మనం ఎట్లా ఉంటామో మనకు తెలుసు, కానీ అతడు ఎట్లా ఉంటాడు అనేటువంటిది కావాలి. అందుకనే నన్ను జీవన్ముక్త, ఇంతకీ జీవన్ముక్తుడు అంటే ఎవరు అంటే, యథా దేహోహం, ఏ ప్రకారంగా అహం దేహ, నేను దేహాన్ని, పురుషోహం, నేను పురుషుణ్ణి, బ్రాహ్మణోహం, నేను బ్రాహ్మణుణ్ణి, శూద్రోహం, నేను శూద్రుణ్ణి, అస్మి, అయి ఉన్నాను, ఇది దృఢ నిశ్చయ. ఈ ప్రకారమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయం మనకి ఎట్లా ఉంటుందో, మనకి ఎట్లా ఉంటుంది, నేను పురుషుణ్ణి అనుకుంటావు, నేను దేహాన్ని అంటావు, నేను బ్రాహ్మణుణ్ణి అంటావు, నేను శూద్రుణ్ణి అంటాం, నేను నేను రకరకాలైనటువంటి మన గుర్తింపులు ఉన్నాయి, ఆ గుర్తింపుల ప్రకారం చెబుతాం, నేను డాక్టర్ని అంటాం, నేను యాక్టర్ని అంటాం, ఇట్లా రకరకాలైనటువంటి గుర్తింపులు ఉన్నాయి. అదిగో ఆ ప్రకారంగా మనకి దృఢ నిశ్చయం ఉంది. అదే ప్రకారం తథా, అదే ప్రకారంగా నాహం బ్రాహ్మణ, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నా శూద్ర, నేను శూద్రుణ్ణి కాదు, నా పురుష, నేను పురుషుణ్ణి కాదు, కింటు అసంగ, నేను దేనికి అంటకుండా ఉండేటువంటి వాణ్ణి, సచ్చిదానంద రూప, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి వాణ్ణి, ప్రకాశ రూప, దివ్యమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాణ్ణి, సర్వాంతర్యామి, అందరిలో అన్నింటిలో అంతర్యామిగా ఉన్నటువంటి వాణ్ణి, చిదాకాశ రూప, జ్ఞానస్వరూపమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాణ్ణి, అస్మి ఇతి, అలా అయి ఉన్నటువంటి వాణ్ణి అని దృఢ నిశ్చయ రూప, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటుంది. ఎట్లాగంటే అపరోక్ష జ్ఞానవాన్ అంటారు. అపరోక్ష జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, శాస్త్ర జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం ఉండాలి. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రం ద్వారా తెలుసుకునేది పరోక్ష జ్ఞానం. మరి దీన్నేమో అపరోక్ష జ్ఞానం అన్నారు, ప్రత్యక్ష జ్ఞానం అన్న అపరోక్ష జ్ఞానం అన్నారు. ఏమిటి అపరోక్షం అని అంటే, అంటే దేని ద్వారా తెలుసుకునేది కాదు, ఇది నా అంతట నాగ్గా లోపల నుంచి పుట్టినటువంటిది అనేటువంటి భావనతోటి దీన్ని అపరోక్ష జ్ఞానవాన్, అటువంటి వాడిని జీవన్ముక్త, జీవన్ముక్తుడు అంటారు అని ఇక్కడ తెలియజేయటం జరిగింది. కాబట్టి మనకి సాధారణంగా మనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. నువ్వెవరివయ్యా అంటే, నేను ఫలానా సుబ్బారావుని పుల్లారావుని అని అంటుంటాం. నేను దేహాన్ని అనేటువంటి భావన కలిగి ఉన్నాం. దేహాన్ని అని మనం చెప్పం కానీ దేహాన్ని అనేటువంటి భావంతో ఉన్నాం. ఎందుకని, దేహానికి గాయమైంది అనుకోండి, నాకు గాయమైంది అంటున్నాం, అంటే అప్పుడు దేహం నేనేనని కదా, కాబట్టి దేహాన్ని అంటాం. పురుషుణ్ణి పురుషుణ్ణి అంటాం, స్త్రీ అయితే స్త్రీ స్త్రీని అంటారు, అది ఇది కానోడైతే నపోసుకుణ్ణి అని అంటారు. ఏదన్నా కానీ మొత్తం మీద బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుణ్ణని, క్షత్రియుడైతే క్షత్రియుడని, వైశ్యుడైతే వైశ్యుడని, శూద్రుడైతే శూద్రుడని, ఈ ప్రకారంగా ఎలాగైతే మనం దృఢమైనటువంటి నిశ్చయం, గట్టి నిశ్చయం మనకుందో, అంటే ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడిని నిద్రలేపి అడిగినా కూడా అయ్యా నీవే కులం అంటే బ్రాహ్మణుణ్ణి అంటాడు. అదే ప్రకారంగా నువ్వు పురుషుడివా స్త్రీవా అంటే నేను పురుషుణ్ణి అంటాడు, స్త్రీ అయితే నేను స్త్రీని అంటాడు. అంతేగాని ఆలోచించుకొని చెబుతాను అని అనరు. ఎందుకని, దృఢమైనటువంటి నిశ్చయం ఉంది ఈ విషయంలో. మరి అయితే ఎట్లా అయితే మనకు అంత దృఢమైనటువంటి నిశ్చయం ఉందో, బాగా గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడిని ఒక దెబ్బ కొట్టి లేపి నువ్వెవరివి అని కనుక అడిగితే నేను పురుషుణ్ణి లేదా నేను స్త్రీని అని అంటే జరుగుతుంది. అలా అంత దృఢ నిశ్చయం ఎట్లయితే ఉందో అదే ప్రకారంగా ఇక్కడ కూడా నేను బ్రాహ్మణుణ్ణి కాదు, ఎందుకని నేను ఆత్మను అనే భావన అతనికి ఉంది కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివా అంటే నేను బ్రాహ్మణుణ్ణి కాదు. అంటే ఆత్మకి ఈ కులాలు మతాలు వర్ణాలు లేవు, అందుకని నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నేను శూద్రుణ్ణి కాదు, నేను పురుషుణ్ణి కాదు. ఆయన పురుషుడే మనకి, అయితే ఆయనకేమిటి నేను పురుషుణ్ణి కాదు అని అంటాం అవమానం కాదు, ఎందుకంటే నేను ఆత్మని అనేటువంటి భావన కోసమని నేను పురుషుణ్ణి కాదు అని చెప్పాలి. నువ్వు పురుషుడివా స్త్రీవా అని అడిగితే నేను పురుషుణ్ణి కాదు, నేను స్త్రీని కాదు అని స్పష్టంగా చెప్పేస్తాను. ఎందుకని అని అంటే ఇక్కడ ఆత్మ గనక, ఆత్మకి పురుష స్త్రీ భేదం లేదు, స్త్రీ పురుష నపుంసక భేదాలు ఆత్మకి లేవు, అందుకని అతను ఎప్పుడూ ఆత్మగానే ఉంటాడు. మనం కూడా ఆత్మగా ఉంటాం ఎప్పుడంటే కాస్త గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఇదిగో ఈ శాస్త్రాన్ని వినేటప్పుడు అట్లాంటప్పుడు మనకు కాస్త గుర్తు వస్తూ ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని కనుక క్వశ్చన్ వేసామనుకోండి, నువ్వెవరు అని క్వశ్చన్ వేసామనుకోండి, ఎవరు అనే క్వశ్చన్ నేను ఎందుకు వేసాడంటే నేను ఆత్మను చెబుతానా దేహాన్ని చెబుతానా అని వేసాడు కాబట్టి నేను ఆత్మను చెప్పేద్దామని చెప్పుకుంటాను, చెప్పేస్తాను. అంత మాత్రాన ఆత్మ కాదు, అది ఏదో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారే కానీ ఆత్మయ్య ఆత్మగా ఉన్నానని చెప్పలా. మీరు జీవుడిగానే ఉండి ఆత్మనని చెబుతున్నారు కాబట్టి ఇతడు అట్ల కాదు, ఈ జీవన్ముక్తి అట్ల కాదు. తాను ఆత్మ గనక ఆత్మననేటువంటి విషయం బాగా దృఢంగా ఉంది గనక అతను నేను పురుషుణ్ణి కాదు, నేను స్త్రీని కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తాను. అలాగే సంఘం లేని వాడిని అంటే దేనితో కూడా నాకు అటాచ్మెంట్ లేదు. మరి అటాచ్మెంట్లు ఎవరికి ఉన్నాయి? ఈ దేహానికి అటాచ్మెంట్లు ఉన్నాయి, జీవుడికి అటాచ్మెంట్లు ఉన్నాయి. ఈ దేహానికి ఒకళ్ళు భార్య, ఒకళ్ళు భర్త, తల్లి, తండ్రి, కొడుకు, కోడలు అంటూ రకరకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అసంగం సంఘం, కానీ ఇతడు ఆత్మ కదా, ఆత్మ అయినటువంటి వాడి దేహమే కాదు కదా. తాను దేహం కాకపోతే దేహానికి సంబంధించినటువంటి వాళ్ళు నా వాళ్ళు ఎట్టవుతారు? నేను దేహాన్నే కాదు, మరి దేహానికి సంబంధించినవి నా ఎట్టవుతాయి? దేహమే నేను కాకపోతే ఈ షత్తు నాదే అవుద్దా? ఏమండి దేహం నాది కాదు కానీ షత్తు మాత్రం నాదండి అని అంటారా? కాబట్టి వీళ్ళెవ్వరూ నా వాళ్ళు కాదు. కొడుకైనా, కూతురైనా, అల్లుడైనా, కోడలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరే, కింతు అసంగహ, నాకు ఏ రకమైనటువంటి సంఘభావం లేదు. సచ్చిదానంద స్వరూపుణ్ణి, సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి, సర్వాంతర్యామిని, అందరిలో ఉన్నా, నీలో ఉన్నా, వాళ్ళల్లో ఉన్నా, వేళల్లో ఉన్నా, చెట్టులో ఉన్నా, పుట్టలో ఉన్నా, పర్వతంలో ఉన్నా, నీళ్ళల్లో ఉన్నా, నిప్పులో ఉన్నా, అన్నింటిలో ఉన్నా, నేను లేనటువంటి చోటే లేదు. నిజం చెప్పాలంటే అసలు ఉన్నదే నేను, అవన్నీ కూడా నాలో ఉన్నాయి, నాలో కల్పించబడ్డాయి, కనుక నేను అంతటా ఎల్లప్పుడు కూడా ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి దృఢమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వాడిని జీవన్ముక్తుడవుతాడు అంటారు అని ఇక్కడ తెలియజెప్పడం జరిగింది. ఈ దేహమే నేను అనేటువంటి గట్టి భావన జన్మ జన్మాంతరాల నుంచి కూడా మనకి బాగా గట్టిగా ఉంది. కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా మనకి నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞాన భావన బాగా గట్టిపడి ఉంది. ఇలా ఉండటానికి కారణం ఏమిటి? అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏం చేస్తుంది? ఆత్మనైనటువంటి నన్ను ఆత్మనని మరపింపజేస్తుంది. నేను ఆత్మనైతే ఆత్మని అనేటువంటి విషయాన్ని మనకి గుర్తు లేకుండా చేసి నేను దేహాన్ని అనేటువంటి భావన కలిగిస్తా ఉంది. కాబట్టి జీవుడిగా నేను భ్రమపట్టడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానమే. శాస్త్ర జ్ఞానం కూడా లేకపోవటమే, అదే అజ్ఞానం. ఏ మానవ జన్మలోనైనా సరే ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం జరగాలి. ఎన్ని కోట్ల కోట్ల జన్మలు ఎత్తినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో ఎంతో కొంత ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర కానీ, స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, ఎవరైనా అనుకోకుండా తగిలినటువంటి మహాత్ముల వల్ల కానీ ఈ భావన అనేటువంటిది ఖచ్చితంగా అతడికి రావాలి. ఆ ప్రయత్నం జరగాలి. అలాంటి ప్రయత్నం జరగాలంటే అంతకుముందు జన్మలో అతడు సుకృతం చేసి ఉండాలి. సుకృతం అంటే పూజా పునస్కారాలు, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, లోక కళ్యాణకారక కర్మలు, ఇవన్నీ కూడా. చాలా మంది ఏం చేస్తారంటే వీటన్నింటినీ కూడా తక్కువ చేసి మాట్లాడతారు. మోక్షాన్ని అందుకోవటానికి ఇవి అవసరం లేదు, కానీ మోక్షాన్ని అందుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని పొందాలంటే మాత్రం అవసరం. లేదా ఆ జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి గురువుని సంపాదించాలన్నా కూడా ఇవి అవసరమే. ఎందుకంటే నువ్వు ఎన్నో సత్కార్యాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే, సద్భావనలో కనుక ఉన్నట్లయితే, అలాగనే నాకు ఒక గురువు కావాలి, నా జన్మని తరింపజేసుకోవడానికి నాకు మార్గం కావాలి అని తప్పించినట్లయితేనే నీకు సద్గురువు లభిస్తాడు. కాబట్టి దైవకార్యాలు, పుణ్యకార్యాలు నిజమైనటువంటి దైవభక్తితో ఎన్నో జన్మల్లో చేసి ఉండాలి. అలా చేసి ఉన్నప్పుడే మనకి ఉత్తమమైనటువంటి జన్మ కలుగుతుంది. ఉత్తమం అంటే మోక్షాన్ని అందుకునే జన్మని కాదు, కనీసం మోక్షాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనైనా వచ్చే జన్మ. అలాగనే కొంతమంది మహాత్ముల్ని కూడా దర్శించాలి. ఇక భగవంతుడి కోసం, గురువు కోసం తప్పించాలి. ఎందుకని, కొంత జ్ఞానాన్ని అంటే కొంత విషయాన్ని తెలుసుకుంటే, అయ్యా నువ్వు భగవంతుడిని అందుకోవాలా, మానవ జన్మ వచ్చింది అందుకే అని తెలిస్తే ఆ భగవంతుడి కోసం తప్పించాలి. ఆ భగవంతుణ్ణి ఎట్లా తెలుసుకోవాలనో, ఆ భగవంతుణ్ణి ఎక్కడ తెలుసుకోవాలనో, ఎవరి ద్వారా తెలుసుకోవాలనో అనేటువంటి తపన కలగాలి. కలిగినప్పుడు ఒక గురువు, ఒక మహాత్ముడు నాకు తటస్థపడాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన బాగా తపనగా మారాలి, అదే తపస్సు. ఇది ఒక తపన అంటే, కూర్చున్నా, నించున్నా, పడుకున్నా, లేచినా, తిరుగుతున్నా, ఏం చేసినా సరే నాకు గురువు లభించాలా, నాకు గురువు లభించాలా, నాకు సద్గురువు లభించాలా, నాకు మార్గాన్ని చూపించేటువంటి సద్గురువు లభించాలా అనేటువంటి తపన పడాలి. అలా తపించినప్పుడు ఎవరో ఒక మహాత్ముడు నీకు తటస్థపడటం జరుగుతుంది. నిజంగా నీలో గనక గొప్ప తపన గనక ఉన్నట్లయితే ఆ గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అంటే నీవు గురువు కోసం ప్రయత్నించకుండా గురువే నీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది. దగ్గరికి రావటం అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడికి రావటం కాదు, ఏదో ఒక విధంగా నీకు గురువు తటస్థపడటం అనేటువంటిది జరుగుతుంది. ఆయన మాటలతోటి నీ జన్మను సార్థకం చేసుకోవటం అంటే ఏమిటి అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు ఈ జన్మను సార్థకం చేసుకోవాలని ప్రయత్నం ప్రారంభిస్తాం. ఆ ప్రయత్నంలో ఆ జన్మ గడిచిపోతే మరొక జన్మ దానికోసమే వస్తుంది, ఆ జన్మ కూడా గడిచిపోతే మరొక జన్మ, ఇలా 2, 3 లేదా 4 జన్మలు, అంతకంటే ఇంకెక్కువ అక్కర్లా, 2, 3, 4 జన్మల్లో ఈ మోక్షాన్ని అందుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడు, నీకు సద్గురువు గనక లభించి, ఆ సద్గురువుని గనక సేవించి, ఆ సద్గురువు ద్వారా శాస్త్రాలు శ్రవణం చేసి, శ్రవణం చేసిన వాడిని మననం చేసి, మననం చేసిన తర్వాత వాటిని బాగా అర్థం చేసుకొని వాటిని జీవితంలో ఆచరించి విచారణ చేసి మనం పరమాత్మని అందుకున్నాం. కాబట్టి ఈ ప్రకారంగా ఆ సద్గురువు లభించటం, ఆయన ద్వారా శాస్త్రాలను వినటం, తెలుసుకోవటం, సాధనలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు నీ అజ్ఞానం కాస్త తొలగిపోతుంది. అజ్ఞానం గనక తొలగిందనుకోండి, జ్ఞానం కలుగుతుంది. ఇంతకీ అజ్ఞానం అంటే నేను దేహాన్ని, జ్ఞానం అంటే నేను ఆత్మని. కాబట్టి నేను దేహాన్ని అనేటువంటి భావన నీకు పూర్తిగా తొలగిపోతే నేను ఆత్మను అనేటువంటి భావన ఖచ్చితంగా వస్తుంది. అయితే భావన వస్తుంది, మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి. దేహ భావన పూర్తిగా పోతే భావన కలుగుతుంది. ఆత్మ బుద్ధి అంటారు, దేహ భావన అంటే దేహాత్మ బుద్ధి. కాబట్టి దేహ నేను ఆత్మను అనేటువంటి భావన స్థిరపడిపోవాలి. ఈ జ్ఞానాన్ని అట్లా స్థిరం చేసుకోవటాన్ని అపరోక్ష జ్ఞానం అని అంటారు, అనుభవపూర్వకంగా పొందటం అని అంటారు. అంటే నిజంగా ప్రపంచాన్ని పూర్తిగా వదిలేయగలిగితే నీవు కేవలం పరమాత్మగా ఉండిపోతావు, అదే జీవన్ముక్తి అంటారు. కాబట్టి జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా ఇలా తెలుసుకోవటం జరిగింది. మరి ఈ లోకంలో ఈ మార్గంలో ప్రవేశించేటువంటి వాళ్ళు అంటే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించేవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేవాళ్ళు 1000కి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు, భగవానుడే చెప్పాడు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 3వ శ్లోకం ఉంది, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అన్నారు. వేల మంది మనుష్యుల్లో ఏ ఒక్కరో ఈ ప్రయత్నం చేస్తారు, ఈ మార్గంలోకి వస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరో మళ్ళీ అందుకోవాల్సిన లక్ష్యాన్ని అందుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ మార్గంలోకి అందరు రారు, ఎక్కడో ఒకరు, ఎవరో ఒకరు, పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారయ్యా వాళ్ళైనంటే, పూర్వజన్మ సుకృతం ఉండబట్టు. పూర్వజన్మ సుకృతం లేకపోతే వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి జన్మలు 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 గడిచిపోవాల్సి ఉంది. ఇక్కడ 3 స్టెప్పులు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్టెప్పు ఏమిటి, ఏదో ఒక జన్మలో మనం మనకి తెలుసో తెలియకో భగవంతుని మీద భక్తిని కలిగి ఉండటం, భగవంతుణ్ణి పూజించటం, అర్చించటం, ఆరాధించటం, నమస్కరించటం, అలాగనే భగవంతునికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించటం, ఇవన్నీ కొన్ని జన్మలు జరగాల. అలా జరిగితే ఏమవుద్దంటే ఆ సుకృతం కారణంగా మనకి మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ మాత్రమే కాకుండా ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి మోక్షాన్ని పొందాలి అనేటువంటి భావన కలిగించేటువంటి ఒక మహాత్ముడు తటస్థపడతాడు. తటస్థపడటం వరకే జరుగుద్ది. ఆ తటస్థపడినటువంటి మహాత్ముడిని నువ్వు ఆశ్రయించి సేవించి ఆయన ద్వారా శాస్త్రాలు తెలుసుకోవటం మొదలు పెట్టాలి. అలా మొదలుపెట్టి ఆ శాస్త్రాలను శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి స్థిరపరచుకొని సాధన చేయాలి, అంటే ఆత్మవిచారణ చేయాలి. ఆ ఆత్మవిచారణ చేస్తూ ఉండేటప్పటికల్లా మన పుణ్యకాలం కాస్త అయిపోద్ది, అంటే జీవితం కాస్త ముగింపుకి వచ్చేస్తుంది. అంత మాత్రాన దిగులు పడక్కర్లా. ఎందుకని అంటే నీవు ఏ రకమైనటువంటి భావనతో, ఏ రకమైనటువంటి కర్మలతో, ఏ రకమైనటువంటి సాధనలతో నీ జీవితాన్ని ముగిస్తావో తర్వాత జన్మ దాంతో ప్రారంభమవుద్ది. అంటే ఇప్పుడు దేనితో ముగిస్తే దాంతో ప్రారంభమవుతుంది. ఒక ఆయన బాగా పుట్టిన దగ్గర నుంచి పోగు చేసుకోవటంలోనే ఉన్నాడు. అంటే ధనాన్ని సంపాదించడం, మూటలు కట్టడం, పోగు చేసి పోగు చేసి పోగు చేసి పోగు చేసిన తర్వాత ఆయన కొడుకులు కూతుళ్ళు అందరు ఉన్నారు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. చివరికి ఏమైందని అంటే ఆయనకి అంటువ్యాధి వచ్చింది. అందుకని తీసుకెళ్ళి ఒక కష్టంలో పడేస్తే అక్కడ అందరు చుట్టూ చేరారు. చుట్టూ చేరిన తర్వాత ఏమైనా చెబుతాడేమో, ఇంకా మాకు తెలియకుండా ఎక్కడెక్కడన్నా ఏమైనా దాచిపెట్టాడేమో అని చెప్పి అందరు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అదిగో ఆ దూడ చీపిరిని తింటుంది అని అన్నాడు. అంటే చీపిరి గుర్తుకొచ్చింది ఆయన చివరికి అని ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత జన్మలో ఆయన పాకివాడిగా పుట్టాడు. ఎందుకంటే చిమ్ముకోవటం అన్నమాట, ఊళ్ళన్నీ రోడ్లన్నీ చిమ్ముతూ ఉంటారు కదా, అదిగో ఆ చిమ్మే ఉద్యోగం వచ్చింది. ఈ సంపాదించిన కోట్లు కోట్లు సంపాదించిన మూటలన్నీ కూడానేమో వాళ్ళు పంచుకున్నారు. తిట్టుకుంటానో తిమ్ముకుంటానో ఎట్టగట్టు వాళ్ళు పంచుకొని తింటున్నారు. ఈయన మాత్రం అదిగో పార్టీ జన్మ వచ్చింది. ఎందుకని అంటే ఈయన చిట్టు చివరిది, అంటే చిన్నప్పటి నుంచి ఊడుస్తూనే ఉన్నాడు. ఊడ్చి 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 చిట్టు చివరికి ఆయనకి చీపురు గుర్తుకొచ్చింది. అందుకని చీపురు పట్టుకునే జన్మ వచ్చింది. అందువల్ల ఈ జన్మలో మనం చివరి దాకా, అంటే మన యొక్క మనస్సు పనిచేసేంత వరకు, మన బుద్ధి పనిచేసేంత వరకు మనం ఏ రకమైనటువంటి భావన చేస్తూ ఉంటామో. ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు ఏమనంటే, ఏమండి చివరికి మైండ్ పోయింది అనుకోండి, లేకపోతే కోమాలోకి వెళ్ళాడు అనుకోండి, అట్లాంటప్పుడు మరి ఏమవుతాడు? ఆ వెళ్ళే ముందు మెంట మైండ్ పోయే ముందు, కోమాలోకి వెళ్ళే ముందు, అంటే అన్ని బాగా ఉండి ఇక చెడిపోయే ముందు ఏ రకమైనటువంటి భావనలో ఉంటాడో అదే చివరి భావన. ఆ చివరి భావన ఎలా ఉందో దాని ప్రకారమే జన్మ వస్తుంది. నువ్వు గనక ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటంలో చదవటము వినటము మాట్లాడటము దీన్ని గురించినటువంటి విచారణ చేయటము దీంట్లోనే కనుక ఉన్నావా చివరి దాకా దీన్ని కొనసాగిస్తావు. అలాగా ఇంకా దేంట్లోనే ఉన్నావా దాన్ని కొనసాగిస్తావు. కాబట్టి మన చివరి భావన ప్రధానమైనటువంటిది. ఈ రోజల్లా మనం రకరకాల పనులు చేసాం, వ్యాపారం చేసాం, ఏదో బజార్లో సరుకులు కావాలంటే కొనుక్కొచ్చాం, మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చాం, ఇంకా ఏదో ఎవరు వస్తే ఫ్రెండ్స్ వస్తే మాట్లాడాం, అన్నీ చేసాం. రాత్రి పడుకోబోయే ముందు రేపు హైదరాబాద్ వెళ్ళాలి కదా, అయ్యో నేను పగలు గుర్తే లేదు నాకు, అప్పుడప్పుడు గుర్తొచ్చినా మాటల్లో పడి మర్చిపోయాను, అమ్మో రేపు ఉదయం 4 లేచి హైదరాబాద్ పోవాలి అని అనుకొని పడుకొని నిద్రపోయాం. అలారం కూడా పెట్టుకున్నాం, కానీ అలారం అయితే 4 పెడితే 4 మోగుద్ది, మీకు మాత్రం 3 మెలకు వచ్చింది. ఎందుకని? నువ్వు చిత్త చివరి ఆలోచన హైదరాబాద్ పోవటం కాదు, పగులు ఇవన్నీ పోయినాయి, ఈ చిత్త చివరిది హైదరాబాద్ పోవటం కాదు. అందుకని హైదరాబాద్ పోవాలి అనేటువంటిది నిన్ను లోపల ఒక భావన ఉంది, ఆ భావన లేపేస్తుంది హైదరాబాద్. అదే ప్రకారంగా నిద్రపోయే ముందు ఏదైతే అనుకున్నావో నిద్ర నుంచి మేల్కోగానే అదే నువ్వు ఎట్లయితే అనుకున్నావో మరణ సమయంలో ఏదైతే అనుకున్నావో మళ్ళీ జన్మలో కూడా అదే, ఆ దానికోసమే నీకు జన్మ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ భయపడాల్సిన పని లేదు, నేను ఇందులో ఉంటే నాకేమిటండి లాభం అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఈ మార్గంలో కనుక ఉంటే ఉత్తమోత్తమైనటువంటి జన్మ వస్తుంది, మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి జన్మ వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లో అండర్లైన్ చేసుకోండి, కాగితం మీద కాకుండా మైండ్లో అండర్లైన్ చేసుకోండి. కనుక ఇది మనకి ఉన్నటువంటి స్థితి. అంటే 3 ఒక స్టెప్లో సత్కార్యాలు, పుణ్యకార్యాలు, దైవకార్యాలు, దాన ధర్మాలు ఇలాంటివి చేయాలి. రెండో దాంట్లో ఒక సద్గురువు నీకు లభించినప్పుడు ఆశ్రయించాలా, ఆయన కోసం తప్పించాలా, ఆయన సేవించాలా, ఇది 3వ జన్మలో ఆయన ద్వారా నువ్వు పొందాల్సినటువంటి జ్ఞానాన్ని పొందాలా, సాధనలు చేయాలా, దీని కారణంగా నువ్వు మోక్షాన్ని అందుకునేటువంటి జన్మ నీకు వస్తుంది. ఆ జన్మలో నీకు ఎవరూ చెప్పకుండానైనా సరే నీకే మోక్షాన్ని అందుకునేటువంటి మార్గం తెలుస్తుంది, లేదనుకుంటే ఎవరో ఒక గురువు తటస్థపడి ఖచ్చితంగా నిన్ను ఆ మోక్ష మార్గంలో ప్రయాణం చేయిస్తాడు. ఇక పూర్వజన్మ సుకృతం ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో సాధన చేసి జీవన్ముక్తిని పొందినటువంటి వాడు, అంటే పూర్వజన్మల్లో సుకృతాలు ఉన్నాయి, ఈ జన్మలో ఓ సద్గురువు లభించాడు, సాధనలు చేశాడు, ఆత్మవిచారణ చేశాడు, ఆత్మానుభూతిని పొందాడు, అంటే అపరోక్ష జ్ఞానాన్ని పొందాడు, మరి అతని యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, నేను దేహాన్ని, నేను పురుషుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను శూద్రుణ్ణి అనేటువంటి నిశ్చయ జ్ఞానం మనందరికీ ఎట్లాగైతే ఇప్పుడు ఉన్నదో అదే ప్రకారంగా అతడికి, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నేను శూద్రుణ్ణి కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను దేనికి సంబంధించినటువంటి వాణ్ణి కాదు, నాకు ఏ రకమైనటువంటి సంఘభావం లేదు, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని, నేను దివ్యమైనటువంటి ప్రకాశాన్ని, నేను ఆత్మని, నేను అందరిలో కూడా ఉన్నాను, నేను అందరిలో అంతర్యామిగా ఉన్నాను అనేటువంటి భావన అతడికి కలుగుతుంది. ఇదంతా కూడా అతడు అనుకోవటం కాదు, మళ్ళీ ఇదే జాగ్రత్తగా గమనించాలి, అతడు కేవలం అనుకోవటం కాదు, మరి ఏమిటయ్యానంటే అతడు ఆ స్థితిలో ఉంటాడు, అంటే అలా ఉండిపోతాడు, అంటే అనుభవపూర్వకంగా ఉంటాడు. ఎట్లాగా అంటే, నీవు పురుషుడివా స్త్రీవా అని బాగా గాఢ నిద్రపోయేటువంటి వాడిని తట్టి లేపి అడిగితే వెంటనే ఖచ్చితంగా ఒక్క నిమిషం ఆలోచించాల్సిన పని లేకుండా, నేను పురుషుణ్ణనో నేను స్త్రీనో ఎవరైతే వాళ్ళు చెబుతున్నారో అదే ప్రకారంగా, నేను ఆత్మను అనేటువంటి విషయం పగలు మేలుకున్నప్పుడు, పనులు చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నిద్రపోయిన తర్వాత, నిద్ర లేపినప్పుడు, అన్ని సందర్భాల్లో ఉంటుంది. అందుకనే మనకి 5వ అధ్యాయంలో ఉంటుంది, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్దేశు వర్తంత ఇతి ధారయన్ నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ అని 2 శ్లోకాలు ఉన్నాయి. చూస్తున్నా, వింటున్నా, కంటున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, నిలబడ్డా, నడుస్తున్నా, కూర్చున్నా, మరి కంటి రెప్పలు వేస్తున్నా, తీస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఇంద్రియాలు వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి, నాకేం సంబంధం లేదు. ఈ దేహం నడుస్తూ ఉంది, ఈ కళ్ళు చూసుకుంటున్నాయి, ఈ చెవులు వింటున్నాయి, నాకే సంబంధం లేదు. నేను దేనికి సంబంధించకుండా ఉన్నటువంటి అసంగమైనటువంటి ఆత్మని అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళే జీవన్ముక్తులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే రమణ మహర్షి ఏమంటున్నారంటే, ఎవరు వచ్చినా సరే ఆయన దగ్గరికి నేనెవరు, హూయామై, నేనెవరు అని ప్రశ్నించుకోండి అని అంటారు. అంతేకాదు ఎవరు ఏది అడిగినప్పటికి కూడా అసలు నువ్వెవరివి అని ఆయన క్వశ్చన్ వేస్తావు. ఏమండి నేను, నాకు చాలా కష్టాలు వచ్చినాయి అండి, నా యొక్క అదిగో నా కొడుకులు అట్లండి, మాట వింటలేదండి, అదేంటి ఇదండి అని చెప్పడానికి వస్తారు. సరేలేదు అదే, ఇంతకీ నువ్వెవరివి అని అంటారు. అంటే ఎవరివి ఏందండి, నేను సుబ్బయ్యని అని ఆయన అనుకుంటుంటాడు. కానీ అది కాదు కావాల్సింది. నువ్వు సుబ్బయ్య అయితే నీకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు నీ మాట వింటలా. కానీ నువ్వెవరివి, నువ్వెవరివి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా విచారణ చేయాలి. నువ్వెవరివైనా విచారణగానే చేసినట్లయితే నీకు అనుభూతి కలుగుతుంది, అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. నేను ఆత్మని, నేను ఆత్మనంటే ఆత్మ అంటే పరమాత్మ, కాబట్టి సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ, నాకంటే వేరుగా రెండవది ఏమీ లేదు, ఉన్నదంతా నేనే, నాకంటే వేరుగా దేహము లేదు, ఈ దేహానికి సంబంధించినటువంటి కొడుకులు లేరు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలతో నాకు సంబంధం లేదు, నేను సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మని అనేటువంటి స్థితిలో అలా ఉండాలి. అలా ఉండటం కోసమే నేను నువ్వెవరు, నువ్వెవరు అని ఆయన అడుగుతాడు. నేనెవరిని అని ప్రశ్న వేసుకోమంటాడు. ఒక ఆయన ఆ రోజుల్లో ఎక్కడో కలకత్తా నుంచి వచ్చాడు. రమణ మహర్షి గారి దగ్గరికి వస్తే నా కష్టాలన్నీ తీరతాయి, పరమ ప్రశాంతత కలుగుతుంది అని అందరు చెప్తున్నారు, విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు, కాబట్టి నేను కూడా వెళ్తానని చెప్పి ఆయన పాపం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కలకత్తా నుంచి అదిగో అరుణాచలం వరకు ఆయన పాపం వచ్చాడు. ఎట్లాగైతే ఇంత దూరం వచ్చిన తర్వాత అందరు కూర్చున్నారు, రమణ మహర్షి ఎదురుగా అందరు కూర్చున్నారు, ఈయన కూడా కూర్చున్నాడు, అందరూ ఏవేవో అడుగుతున్నారు, ఆయనకి సమాధానాలు చెబుతున్నాడు. ఈయన కూడా అడగటానికి కాస్త భయపడి 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 ఎట్లా ధైర్యం తెచ్చుకొని, స్వామి నా కష్టాలు ఎట్లా తీరుతాయో చెప్పండి అన్నాడు. ఏమి లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో అన్నాడు. అంతే, ఆయన ఒక్క మాటే మాట్లాడాడు. ఈయనకి పాపం ఎంత బాధ వేసిందో చెప్పడానికి వీలు. ఎందుకనంటే కలకత్తా అంటే ఎక్కడ కలకత్తా, ఎక్కడ అరుణాచలం, దాదాపుగా 1500 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్లు. ఆ రోజుల్లో రావాలంటే ఎంత కష్టం, కొన్ని చోట్ల నడిచి రావాలి, కొద్ది చోట్లనే ట్రైన్లు ఏమైనా దొరుకుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా ఆయన అంత కష్టపడి వస్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నాడు. కాస్త కోపం కూడా వచ్చింది, కానీ ఆయన మీద కోపపడటానికి వీల్లేదు కాబట్టి లేచి బయటకు వచ్చాడు. ఆయనతో పాటు కొంతమంది అందరు కూడా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు చెప్పారు, ఏమయ్యా ఎందుకంటే బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు అంటే, ఏమండి నేను ఎంత దూరం నుంచి వచ్చాను, కలకత్తా నుంచి వచ్చానండి, ఏదో నా కష్టాలు తీరుతాయి అనుకున్నాను. ఆయన ఏంటండి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి బొమ్మన్నాడు, ఇప్పుడు మళ్ళీ నేను కలకత్తాగానే పోతే ఇప్పుడు నా గొంతు కొట్టుకుంటానండి వాళ్ళు, నా కష్టాలు ఎట్ట తీరుతాయి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి బొమ్మంటే కలకత్తా నుంచి వచ్చావు కాబట్టి కలకత్తా బొమ్మని కాదు, అసలు నిజంగా మనం వచ్చింది పరమాత్మ నుంచి అయ్యా, పరమాత్మ నుంచి జారిపడ్డాం, తెలుసో తెలియకో అజ్ఞానమో ఏదో జారిపడ్డాం, జారిపడ్డ తర్వాత అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నాం, అక్కడ హాయిగా ఆనందంగా ఉన్నాం, మన తండ్రి యొక్క స్థానం అది కాబట్టి అక్కడ హాయిగా ఉన్నాం, హాయిగా ఉన్నటువంటి వాళ్ళం అక్కడ ఉండకుండా జారిపడ్డాం, జారిపడ్డటువంటి వాళ్ళం మనం ఏం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అక్కడికి పోతున్నాం, ఇక్కడికి పోతున్నాం, వాళ్ళ కాళ్ళు కొట్టుకుంటున్నాం, ఇక్కడ కాళ్ళు కొట్టుకుంటున్నాం, ఏదేదో చేస్తూ ఉన్నాం. ఏం చేసినా సరే మన కష్టాలు మాత్రం తీరతలా, తీరినట్టు తీరితే మళ్ళీ కష్టాలు వస్తూ ఉన్నాయి. అందుకని కష్టాలు కనుక పోవాలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, పరమాత్మ దగ్గర నుంచి కాదు, మళ్ళీ పరమాత్మ దగ్గరికి పోతే సరిపోద్ది, నీకు ఏ కష్టాలు ఉండవు. అందుకో అదయ్యా ఆయన చెప్పింది అన్నాడు. మరి ఎట్లయ్యా అక్కడికి పోవటం అన్నాడు. ఎట్లా అక్కడికి పోవటం అని అంటే నీకు గురువుని ఆశ్రయించుకో, ఆ గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్తాడు, ఆయన చెప్పినటువంటి మార్గంలో నువ్వు నడుచుకో, నడుచుకుంటే నీకు నీ నీ స్వస్థానాన్ని చేరుకోవడానికి వీలవుతుంది అని వాడు చెప్పాడు. ఓహో అదే అనుకున్నాడు. అప్పుడు కొంత సంతృప్తి కలిగింది. ఆయన ఏదో కోపంతో నన్ను తిట్టడం కాదు, నాకు చెప్పాల్సిన విషయమే చెప్పాడులే అని అనుకున్నాడు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఈ ప్రకారంగా మనం రమణ మహర్షి గారు ఎప్పుడు కూడా నేనెవరు 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 అనేటువంటి విషయమే ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన మాట్లాడేదంతా కూడా అదే. అందుకని మనం కూడా ఏం చేయాలి, నేనెవరు అనేటువంటి విచారణ సాగించాలి. ఇదే సూట్ అయినటువంటి మార్గం అని రమణ మహర్షి చెప్తారు. అందుకనే నేనెవరు అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేస్తూ ఉండాలి. అలా విచారణ చేయగా 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 ఆ నేను 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 అనేటువంటి భావన లోపల ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి బుడబుడబుడబుడని శబ్దాలు చేసుకుంటూ పైకి వస్తుందట. అదిగో అప్పుడు మనకు తెలుస్తుంది అని అంటారు రమణ మహర్షి ఉపదేశసారం అనేటువంటి గ్రంథంలో. కాబట్టి ఇలా నీవు నీవుగా ఆత్మగా ఉండాలి. కాబట్టి మోక్షం అంటే ఏమిటి అంటే దానికి నేను ఒక డెఫినేషన్ తయారు చేశాను సింపుల్గా. ఏమిటంటే నీవెవరో తెలుసుకొని నీవు నీవుగా ఉండు. ఇది నా డెఫినేషన్. నీవెవరో తెలుసుకొని నీవు నీవుగా ఉండు అంటే నీవు ఆత్మను తెలుసుకొని ఆత్మగా ఉండు. ఆత్మను తెలుసుకోవటం అయితే తెలుసుకుంటున్నాం కానీ ఆత్మగా ఉండటంలా. ఆత్మను తెలుసుకుంటున్నాం, దేహంగా జీవుడిగా ఉంటున్నాం. ఇదే లోపం. దేహంగా జీవుడిగా ఉంటున్నామని కనుక కొంతకాలం కనుక మనం తెలుసుకున్నట్లయితే అయ్యో నేను ఆత్మను కదా, నేను జీవుడిగా ఉంటున్నానే పొరపాటు పడుతున్నానే అని కనుక మనం చాలా సార్లు కనుక అనుకుంటే, పొరపాటు పడ్డప్పుడల్లా ఈ మాట కనుక అనుకుంటే ఆ తర్వాత పొరపాటు పడకుండా ఉంటాం. ఇది సాధన. కాబట్టి నేనెవరు నేనెవరు నేనెవరు. అలాగనే ఏమండి నాకు ఈరోజు భలే బాధగా ఉందండి అన్నాం అనుకో, నాకు అంటే నేనెవరిని, నేను ఆత్మని కదా, నాకేం బాధ ఆత్మకేం బాధ అని ఇలా కనుక నువ్వు భావించావంటే, ప్రతిసారి విచారణ కనుక చేసావంటే ఈ విచారణ కారణంగా నీవు నీ స్వరూపంలో నిలబడతావు. మోక్షాన్ని అందుకోవటానికి అద్భుతమైనటువంటి ఉపాయం ఇది. అందుకని ఆ పరమాత్మ నేనే అనేటువంటి అనుభూతి చెందాలా, అదే జీవన్ముక్తి. ఇక ఇప్పుడు జీవన్ముక్తుడైతే ఏమిటి ప్రయోజనం? జీవన్ముక్తుడైనందువల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే తర్వాత 50లో చెప్తున్నారు. 50 చూడండి. బ్రహ్మైవాహమస్మీతి
బ్రహ్మైవాహమస్మీతి
అపరోక్ష జ్ఞానేన
అపరోక్ష జ్ఞానేన
నిఖిల కర్మ బంధ
నిఖిల కర్మ బంధ
వినిర్ముక్తః స్యాత్
వినిర్ముక్తః స్యాత్
బ్రహ్మైవాహమస్మీతి
బ్రహ్మైవాహమస్మీతి
అపరోక్ష జ్ఞానేన
అపరోక్ష జ్ఞానేన
నిఖిల కర్మ బంధ
నిఖిల కర్మ బంధ
వినిర్ముక్తః స్యాత్
వినిర్ముక్త స్యాత్
ధన్యవాదాలు
గురుగారు.
బ్రహ్మైవాహమస్మి, మనకి అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఒకటి ఉంది మహావాక్యం, దాన్ని తిరగేస్తే బ్రహ్మైవాహం అస్మి అవుతుంది. బ్రహ్మ ఏవ అహం అస్మి, నేను బ్రహ్మమునే, బ్రహ్మమునే నేను అయి ఉన్నాను ఇది అనేటువంటి అపరోక్ష జ్ఞానేన, అపరోక్ష జ్ఞానం కనుక కలిగినట్లయితే నిఖిల కర్మబంధ వినిర్ముక్తస్య, అన్ని కర్మబంధాలు నశించిపోతాయి. ఇది అంటే ఇంతవరకు జీవన్ముక్తుడు అంటే ఎవరో, జీవన్ముక్తిని పొందటం ఎట్లనో, జీవన్ముక్తుడు అయితే ఏమిటో ఇవన్నీ చెప్తున్నాం. ఇప్పుడు జీవన్ముక్తుడు అయితే ఫలితం ఏంటి? జీవన్ముక్తుడు అయినందువల్ల మనకి లాభం ఏంటి? ఎందుకండి ఇంత కష్టపడతాం మనం? అంటే జీవన్ముక్తిని కనుక పొందితే సర్వ కర్మబంధనాలు నీకు విడుదలైపోతాయి. అంటే నీకు ఏ కర్మబంధనాలు కూడా ఉండవు. నేను బ్రహ్మాన్ని, నాకన్నా అన్యముగా ఏదీ లేదు, ఈ ప్రపంచం కానీ ఈ దేహాలు కానీ ఇవన్నీ కూడా మిథ్య, నిజంగా లేవు, ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ నిజం కాదు, పరమాత్మనైనటువంటి నేనే ఈ ప్రపంచంగా కనిపిస్తున్నా. మనకి చీకట్లో తాడు ఎట్లయితే పాముగా కనిపిస్తుందో అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి పరమాత్మనైనటువంటి నేను ఇదిగో జీవుడిగా కనిపిస్తా ఉన్నా, దేహంగా కనిపిస్తా ఉన్నా, దేహం అనేటువంటి భ్రమ పడుతున్నా. ఇది అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటిది మనం పోగొట్టుకోవాల. జ్ఞానాన్ని, నేను ఆత్మననేటువంటి జ్ఞానాన్ని అపరోక్షంగా పొందాల. అపరోక్షంగా అంటే ప్రత్యక్షంగా అంటే ఎవరో చెబితే కాదు, మనంతట మనకి అనుభవం రావాలి. గురువు ఎన్నిసార్లైనా చెప్పని మనకి అనుభూతి కలగదు. మరి అసలు గురువే చెప్పకపోతే అసలు అనుభూతి రావాలనే రాదు. అందుకని అనుభూతి ఎప్పుడు వస్తుంది? నీ అంతటి నువ్వుగా ప్రయత్నం చేసినప్పుడు వస్తుంది. అంటే గురువు యొక్క వాక్యాలను స్వీకరించి నీవు ఆ మార్గంలో కనుక విచారణ చేసినట్లయితే నీకు అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు నువ్వు సమస్తమైనటువంటి కర్మ బంధనాల నుంచి కూడా విముక్తి చెందుతావు అని ఫలితాన్ని చెబుతున్నారు ఇక్కడ. అంటే జీవన్ముక్తుడైతే ఏమిటండి లాభము అంటే, నువ్వు అన్ని కర్మ బంధనాల నుంచి విడుదల పొందుతావు. అసలు కర్మ బంధనాలు అంటే ఏమిటి? కట్టేసే తాళ్ళు, నిన్ను బంధించేటువంటి తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవే కర్మ బంధనాలు. ఆ తాళ్ళు మనల్ని ఈ లోకానికి కట్టేస్తున్నాయి. ఈ లోకానికి కట్టేయటం వల్ల, ఈ తాడు ఈ లోకానికి కట్టేయటం వల్ల మనం ఎంత దూరం ఎగిరినా మళ్ళీ లాగుతుంది ఈ కర్మబంధం అనేటువంటి తాడు మనకి లాగుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు గాలిపటం ఉందనుకోండి, గాలిపటాన్ని పైకి ఎగరేశావు, అదిగో ఆ దారం మాత్రం నీ దగ్గర ఉంది. దారాన్ని వదులుతా ఉంటే అది పైకి పోతా ఉంది, దారాన్ని లాగుతుంటే అది కిందకు వస్తా ఉంది. అది ఎక్కడెక్కడన్నా జరగనియండి, ఎటు పక్కన్నా బానియండి, గాలి ఎటు పక్క పడితే అటు పక్కకు పోతా ఉంటుంది. కానీ దాని యొక్క ప్రాణం అంతా నీ చేతుల్లో ఉంది. ఎక్కడుంది? ఆ దారంలో ఉంది. కాబట్టి ఆ తాడు కనుక నువ్వు పట్టుకొని లాగితే ఆ గాలిపటం వచ్చేస్తావు. అలాగనే కర్మబంధాల అనేటువంటి తాడు ఏదైతే ఉందో అది ఆ తాడు మనల్ని మళ్ళీ 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 ఈ లోకానికి లాక్కొస్తా ఉంది. కాబట్టి మనకి జన్మలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ జన్మలు అనేటువంటివి మనకు వస్తా ఉంటే ఏమండి అంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, అన్ని దుఃఖాలు. కనుక ఈ రకంగా మనం ప్రపంచంలోకి వచ్చి ఎందుకు పడుతున్నామనంటే కర్మబంధనాల వల్ల. మరి కర్మబంధనాలు ఎట్లా తొలగుతాయి? నువ్వు జీవన్ముక్తిని పొందితే, అపరోక్ష జ్ఞానం ద్వారా జీవన్ముక్తిని కనుక పొందితే అన్ని కర్మబంధనాలు కూడా తొలగిపోతాయి. కర్మబంధనాలు ఉన్నంత వరకు జన్మలు తప్పవు. మరి కర్మబంధనాలు ఎప్పుడు తొలగుతాయి? జీవన్ముక్తులు అయ్యేంత వరకు కర్మబంధనాలు ఉంటాయి. జీవన్ముక్తులు అయితే కర్మబంధనాలు తొలగుతాయి. కర్మబంధనాలు తొలగితే జన్మలు లేకుండా పోతుంది. కాబట్టి నీవు జీవన్ముక్తుడివి కావాలి. జీవన్ముక్తుడి అయితే కర్మబంధనాలన్నీ తొలగిపోతాయి. కర్మబంధనాలు తొలగిపోతే ఇక జన్మలు వచ్చేటువంటి అవకాశం లేదు. అదే జన్మరాహిత్యం, అదే మోక్షం. జీవన్ముక్తుడైతే కర్మబంధనాలు తొలగిపోతాయి, దానితో జన్మరాహిత్యం, దానివల్ల ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. దుఃఖం అనేది అస్సలు ఉండదు, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందుకే మనం అందరం జీవన్ముక్తులం కావాలి. మనం అంటే ఏదో మీరు నేను మాత్రమే కాదు, ఈ లోకంలో పుట్టినటువంటి పుట్టబోయేటువంటి ప్రతి ప్రాణి కూడా ఎప్పటికైనా సరే ఈ జీవన్ముక్తి అనేటువంటి దాన్ని పొందవలసిందే. అయితే నేను పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మని, పరమాత్మని అని మనం గ్రహించినప్పటికి కూడా నిశ్చయ జ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం లేదు. అనుభవ జ్ఞానం లేదు గనక ఇంకా దేహం అనేది ఉంటుంది. ఒకవేళ అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత కూడా దేహం ఉంటుంది. అంటే జీవన్ముక్తుడు అయినప్పటికీ కూడా ఇంకా దేహం ఉంటుంది. ఎందుకు ఉంటుంది దేహం? దేహం ఏ రకమైనటువంటి ప్రారంభాలు అనుభవించాలనో, ఎంతకాలం అనుభవించాలనో అంతకాలం దేహం ఉండాలి. నువ్వు మాత్రం ఏం చేశావు? నీకు పూర్వజన్మ సుకృతం కారణంగా, నీకు లభించినటువంటి గురువు కారణంగా, నువ్వు చేసినటువంటి సాధన కారణంగా నువ్వు మోక్షాన్ని పొందావు. 80 ఏళ్ళు బతకాల్సినటువంటి వాడివి, 60 ఏళ్ళకే నువ్వు మోక్షాన్ని పొందావు. అంటే ఇంకా 20 ఏళ్ళు బతకాలి. మోక్షాన్ని పొందిన తర్వాత కూడా 20 ఏళ్ళు నీ దేహం ఉంటుంది ఇంకా. కానీ నువ్వు మాత్రం దేహాన్ని వదిలేశావు. అంటే నీ దృష్టిలో దేహం లేదు, కానీ చూచేవాడి దృష్టిలో మాత్రం దేహం ఉంది ఇంకా. అందుకని ఈ దేహం అనేది ఇంకా 20 సంవత్సరాలు ఉండాల్సిందే. మరి ఉన్నప్పటికీ కూడా ఆ దేహంతో అతనికి సంబంధం ఉండదు. దేహం చేసేటువంటి పనులు నేను చేశాను అనేటువంటి భావన ఉండదు. ఇతరులతో చెప్పటమే కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒక చిన్న గొప్ప పని కనుక చేసినట్లయితే ఆ పని ఎవరండి చేసిందండి? నేనేనండి అంటాం. ఒకవేళ ఎవరు అడగకపోతే వాళ్ళని పిలిచి ఏమండి ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తున్నారండి, నేను చూడండి అని మొదలు పెడతాడు ఆయన చేసిన పనులు చెప్పడం కోసం. అంటే ఎట్లన్నా కానీ ఆయన చేసిన పని బయటికి రావాలి, అందుకే దానికోసం తంటాలు పడతా ఉంటాడు. కానీ జీవన్ముక్తి పొందినటువంటి వాడు నేను చేశాను అనేటువంటి భావన ఉండవు. ఈ దేహం చేసుకుందేమో, నాకేం సంబంధం లేదు అనేటువంటి భావనలో ఉంటాడు. ఎందుకనంటే ఆయనకి కొరతలు లేవు, కోరికలు లేవు. ఆయన జీవన్ముక్తుడు కదా, ముక్తి పొందాడంటే ఆయన ఆత్మ కదా, ఆత్మ అంటే ఆనంద స్వరూపం కదా. కాబట్టి ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడికి కొరతలే ఉంటాయి, కోరికలే ఉంటాయి. మనకంటే అప్పుడప్పుడు ఆనందం అప్పుడప్పుడు దుఃఖం ఉంటుంది కాబట్టి ఆ దుఃఖం పోవాలని మన కోరికలు ఉంటాయి. ఎంత ఉందో మనకి చాలదు కాబట్టి ఇంకా ఇంకా కావాలనేటువంటి కోరిక ఉంది. అందుకని ఆ కోరికల కోసం అని చెప్పి మనం కాస్త వాటికి బానిసైపోతాం. కానీ ఆయనకి బానిసు కావాల్సినటువంటి అవసరం లేదు, ఈ కోరికలే ఆయనకి బానిసలు అవుతాయి. అందుకని ఆయన ఏమి చేయలేవన్నమాట, అందుకని ఆయన కోరికలు ఉండవు, అందుకని ఆయన ఏ ప్రయత్నాలు కూడా చేయడు. కానీ అన్ని కూడా ఆయన దేహం ద్వారా జరిగిపోతా ఉంది. ఎందుకు దేహం ఉంది కాదు, దేహం ఊరికనే ఉంటుంది కదా, ఏదో పని చేస్తూ ఉంటుంది కదా, కాబట్టి దేహం ద్వారా పనులు జరిగిపోతావు. ఇప్పుడు జీవన్ముక్తుడు సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందుతాడు కదా, విడుదల పొందుతాడని చెప్పారు కదా. ఇంతకీ ఏమిటండి ఆ కర్మబంధనాలు, ఏమిటి ఆ కర్మలు, ఎన్ని రకాలు ఉన్నాయి ఆ కర్మలు అనేటువంటి విషయాన్ని మనం రేపటి నుంచి చెప్పుకుందాం. అంటే ఇప్పుడు మళ్ళీ కర్మ సిద్ధాంతం అనేటువంటి గ్రంథాన్ని కొద్దిగా మనం గుర్తు తెచ్చుకోవాలా. ఒకవేళ గుర్తు తెచ్చుకోకపోతే ఇప్పుడు చెబుతా ఉంటే అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు మళ్ళీ కర్మలు ఆగామి, సంచిత, ప్రారబ్ధ, ఈ కర్మల గురించినటువంటి విషయం మనకు వస్తుంది, చాలా సింపుల్గా వస్తుంది, జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటాం.